లవ్ టు లవ్ కార్యక్రమాన్ని మనకి ఎంతో అందంగా అందించిన చందుకి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ఏషియా స్ట్రీమ్ ద్వారా మీకందించే ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్దిసేపట్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలు వింటారు. రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి.
దయానిధి సనాతన సారథి సుందర రూపిణం మంగళం ముక్తి ప్రదాయకం సా
శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ, ఆ ప్రేమ స్వరూపుడైన సాయినాథుడు మానవాళిని ఉద్ధరించడానికి అవతరించిన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని పుట్టపర్తి ప్రశాంత నిలయానికి ఈ కార్యక్రమం వింటున్న శ్రోతలందరినీ మనఃపూర్వకంగా ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. దీంట్లో భాగంగా ఈనాటి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలు శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది గణేష్. ఈనాటి కార్యక్రమంలో మనం ఒక అందమైన అంశాన్ని స్పృశించనున్నాం. ఆధ్యాత్మిక సాధనలోనే కాక మన నిత్య జీవితంలో చేసే ప్రతి పనిలోనూ ఇది ఒక ముఖ్య భూమికను వహిస్తుంది. మన సాయి భగవానుడు కూడా దీని గురించి ఎంతో విస్తృతంగా మనకి అర్థమయ్యేలా బోధించారు. అదే మనసు, దాని మర్మము. ముందుగా స్వామివారి ఉపన్యాసంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.
ఈనాటి లోకము లోపల పిల్లలు కాని పెద్దలు కాని ఎన్నో విధమైనటువంటి యొక్క కార్యములు యందు దీక్షను వహించి చేతగానటువంటి దాన్ని కూడాను సాధిస్తూ అనేక విధమైనటువంటి విజయాన్ని పొందుతూ వచ్చారు. కానీ ఇంతకాలమైనప్పటికీ ఏ వ్యక్తి అయినా కూడాను మనస్సు, పదార్థము అనేటువంటి రెండింటి యొక్క తారతమ్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు. ప్రతి మానవుని యొక్క జీవితం కూడాను తెల్లవారి మొదలుకొని రాత్రి పరుండనంత వరకు కూడాను ఈ మనస్సు, పదార్థముల యొక్క సమ్మిళిత స్వరూపంతోనే కాలం గడుపుతున్నారు. కానీ ఈనాటికి కూడాను ఎంతటి గొప్ప విద్యావంతుడైనప్పటికీ వాట్ ఈజ్ మైండ్ అని ప్రశ్న వేస్తే ఇట్ డస్ నాట్ మ్యాటర్ అంటారు. దాన్ని తెలుసుకోవటం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమాత్రమూ లేదు అని వాదిస్తారు. వాట్ ఈజ్ మ్యాటర్ అని పెడితే డెడ్ ఆఫ్ మైండ్ అంటారు. దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు అంటారు. ఈనాడు మానవుడు తెలుసుకోవాల్సినటువంటిది మైండ్ పదార్థం యొక్క విజ్ఞానతను గుర్తించాలి. మనసును తెలియనటువంటి మానవుడు మూర్ఖుడనే చెప్పవచ్చు. కనుకనే మనసును గుర్తించినటువంటి వాడే మానీయుడు.
మహాభారతంలో కౌరవరాజైన దుర్యోధనుడు, నాకు సరైనదేదో తెలుసు కాని సరైన మార్గంలో నడిచే శక్తి లేదు, నాకు ఏది తప్పో తెలుసు కాని దాన్ని త్యజించగల ఆత్మస్థైర్యం నాకు లేదు అంటూ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాడు. ఈనాడు చాలామంది మానవులకు ఇదే దుస్థితి ఏర్పడింది. ఆధ్యాత్మిక సూత్రాలు, నియమాలు, మనిషి జీవితంలో వాటి ఆవశ్యకత గురించి పరిపూర్ణంగా తెలుసుకున్నప్పటికీ వాటిని ఆచరణలో పెట్టే సమయంలో మనస్సు ఒక అడ్డుకట్టుగా నిలుస్తుంది. ఈ ఆధ్యాత్మిక పథంలో మొదటి దశలో ఉన్నవారు తరచూ మనసును నియంత్రించుకోవడంలో గుండె ధైర్యాన్ని కోల్పోయి వారు నిరాశావాదులుగా మారే ప్రమాదం కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో వారు ఈ మనస్సును ఆధీనంలోకి తీసుకోవడం కొంతమంది గొప్ప యోగులకే సాధ్యమని తలచి ఆ ప్రయత్నాన్ని సైతం వదిలివేస్తారు. దీనికి పరిష్కారం ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం ఈనాడు మనం చేద్దాం. ఒక పర్యాయం ఒక భక్తుడు స్వామికి ఈ విధంగా తమ సందేహాన్ని నివృత్తి గావించమని ప్రార్థించాడు. స్వామి, మాకు ఏది తప్పో ఏది సరైనదో తెలుసు, కాని తరచూ మేము తప్పులు చేస్తున్నాం, దీనికి కారణమేమిటి అని అడిగాడు. స్వామి సమాధానమిస్తూ, ఎందుకంటే భగవంతుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని కనిపెడుతూ ఉంటాడనే విషయం మీరు మర్చిపోతున్నారు గనక అన్నారు. మనకి జీవితంలో ఎదురయ్యే ప్రతి మనిషి స్వయానా స్వామే భగవంతుడే అన్న విశ్వాసాన్ని మనం దృఢపరచుకోవాలి. ఈ భావన మనల్ని ఎల్లప్పుడూ మంచి కార్యాలు చేయటానికి అందించే ప్రేరణ. దీనికి సంబంధించిన ఒక చిన్న కథను ఇప్పుడు చెప్పుకుందాం. అనగనగా ఒక ఆశ్రమం. ఆ ఆశ్రమంలో లెక్కలేనన్ని కలహాలు జగడాలు జరిగేవి. ఒకసారి ఆ ఆశ్రమం యొక్క నాయకుడు బయటకు పోయి కొన్ని దినాల తరువాత అక్కడికి తిరిగి వచ్చాడు. వచ్చిన వెంటనే తనకు దివ్య దృష్టి ద్వారా ఒక అనుభూతి కలిగిందని ఆశ్రమవాసులతో చెప్పాడు. దాంట్లో భగవంతుడు తాను ఈ ఆశ్రమంలోనే ఒక ఆశ్రమవాసిగా మారువేషంలో ఉంటున్నానని అన్నాడని చెప్పాడు. దీని ప్రభావం నాటకీయంగా మారింది. ఆశ్రమంలో గొడవలు అలజడులు అశాంతి తొలగి ప్రశాంతత ఏర్పడింది. ప్రతి ఒక్కరిలోనూ, అరే నేను భగవంతుణ్ణి కాదని నాకు తెలుసు, మిగతా వారిలో ఎవరో ఒకడు గురువుగారు చెప్పినట్టు భగవంతుడై ఉంటాడు అనే భావన కలుగుతూ వచ్చింది. చూశారా మనసుకు ఎంత శక్తి ఉన్నదో. మనసు ఇది ఉంది ఉంటే ఉంది మనసు ఇది ఉంటే ఉంది అని లేదు అంటే లేదని నమ్మే శక్తి దానికుంది. మనమే దాన్ని సరైన మార్గంలో పెట్టుకోవాలి. మనసు లేకుండా మనం ఏదీ సాధించలేము.
అయితే ఈ మనసు యొక్క స్వరూపం ఏమిటి? ఇది ఎక్కడి నుంచి ఆవిర్భవించింది? దీని యొక్క క్రియలు ఏమిటి? దీని యొక్క మహత్వం ఏమిటి అని విచారణ చేస్తే ఆత్మకు మూడు శక్తులు ఉన్నవి. ఒకటి మనస్సు, రెండవది బుద్ధి, మూడవది సంకల్పము. మనోబుద్ధులు సంకల్పముల యొక్క స్వరూపమే ఆత్మ. కనుకనే ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటిదే ఈ మనస్సు. ఈ మనస్సు యొక్క విశాలత చెప్పుటకే సాధ్యం కాదు. దీనినే సంస్కృతం నందు సర్వత పాణిపాదం, తత్సర్వతో శిశిరోముఖం, సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్థితి. దీన్ని సంకల్పించినా ఎంత దూరమైన క్షణంలో ప్రయాణం చేస్తుంది, సర్వత్రా క్షణంలో వ్యాపించిపోతుంది. ఈ మనస్సు యొక్క శక్తిని ఎవరు కూడా గుర్తించలేరు, విచారించలేరు. దీనిని వర్ణించుటకు భాషనే చాలదు. కనుకనే మనస్సు యొక్క శక్తి ఇట్టిది అట్టిదని ఎవరు కూడా నిర్ణయించడం సాధ్యం కాదు. మనస్సు అనేటువంటి యొక్క శక్తి లేకుండా ఏ చిన్న కార్యాన్ని కూడా మనము సాధించలేము.
మనసు నియంత్రణలో ఎదురయ్యే ప్రతిఘటనలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఆలోచిద్దాం. మనసు నియంత్రించడంలో ఎదురయ్యే ప్రతిఘటన కష్టతరమైనది అన్న విషయాన్ని ఎవ్వరూ కాదనలేరు. మహాభారతంలో వీరాధి వీరుడైన అర్జునుడు కృష్ణ భగవానుడితో ఈ విధంగా అన్నాడు, స్వామి, నీవు బోధించిన సత్వమనే యోగం అర్థమైంది, కాని ఆ స్థితిని ఒక్కసారి పొందినను అది మనస్సు యొక్క చంచలత్వం వల్ల స్థిరంగా ఉండలేదు. చపలమైనది, ఆలోచన లేనిది, మొండిది అయిన మనస్సును స్వాధీనపరుచుకోవటం, గాలిని నియంత్రించడం అంత కష్టమని నా భావన అని అర్జునుడే చెప్పాడు. మరొక పర్యాయం కృష్ణ భగవానుణ్ణి అర్జునుడు ఏదో శక్తి చేత నియంత్రించబడి తన సంకల్పానికి విరుద్ధంగా పోయి తప్పు చేయడానికి ప్రేరణిచ్చేది ఏది అని అడుగుతాడు. ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఆధ్యాత్మిక వధంలో నడవడం మొదలుపెట్టిన వారి మనస్సుల్లో తప్పకుండా తలుతుతాయి. అందుకు భగవానుడు దీనికిచ్చిన సమాధానం విందాం. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. నిస్సందేహంగా మనసు చంచలమైనది, నియంత్రించేందుకు కష్టమైనది. కాని సాధన ద్వారా నిర్లిప్తతను అభ్యాసం చేస్తూ దానిని స్వాధీనపరచుకోవచ్చు. సరైన మార్గంలో సాధన సల్పితే యోగమును సాధించగలం. ఈ హామీ మనకు అందించిన భగవంతుడిపై మనం పూర్తి విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. నిష్ఠాగరిష్ఠుడైన సాధకునికి తప్పక ఆ దయామయుడైన భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. భగవంతుని అనుగ్రహంతో సాధించలేనిది ఏదీ లేదు.
అంటే ఏ విధంగా ఉన్నది? ఈ మనస్సుకు రూపం లేదు. మనస్సు చేసే పని అంతా కూడాను ఆత్మశక్తి ద్వారానే చేస్తూ ఉంటుండాలి. కనుకనే ఈ లోపల ఉండేటువంటి ఆత్మనే ఈ మనస్సు ద్వారా ప్రపంచంలో సర్వకర్మలు కూడాను ఆచరిస్తూ వస్తుండాలి. ఈ మనో యొక్క వికారమును, మనో యొక్క విష వికాసమును గుర్తించవలనన్నా కొన్ని సంవత్సరములైన కూడాను చాలదు, కొన్ని యుగములు కూడాను వీలు కాదు. రెండవది బుద్ధి. ఇది ప్రకాశవంతమైనటువంటిది, ఇది వికాసవంతమైనటువంటిది, ఇవి కేవలం విచారకరమైనటువంటిది. విచారణ చేసడమే ఈ బుద్ధి యొక్క సత్యం. ఆ డిస్క్రిమినేషన్ లోపల కూడాను స్వార్థ స్వప్రయోజనములకు ఏమాత్రము స్థానం లేకుండా డిస్క్రిమినేషన్ చేసేటువంటిది బుద్ధి. ఇంకా సంకల్పము. ఈ సంకల్పములు ఈ జన్మంలో చేసినవే కాక వచ్చే జన్మంలో కూడాను ఇంకా ఎన్నియో దీని యొక్క ఫలితములను అందిస్తూ వస్తుంటాది. సంస్కారవంతమైనటువంటిది. సంస్కారం అనగా ఏమిటి? చెడును దూరం చేసి మంచిని పోషించడమే. నిత్య జీవితంలో మనం ఏ కర్మలు ఆచరిస్తున్నామో ఆ కర్మల యొక్క దోషములను నిర్మూలం గావించి దోషరహితమైనటువంటి యొక్క కర్మలుగా తీర్చిదిద్దుకోవటమే సంస్కారము.
ఇప్పుడు మనం కొన్ని చక్కని ఉదాహరణలు స్ఫూర్తినిచ్చేవి మనం తెలుసుకుందాం. చేసే సాహసం యొక్క క్లిష్టత గొప్పదైతే దాన్ని సాధించడం ద్వారా వచ్చే ప్రతిఫలం అంతకన్నా గొప్పదైనది. మనుషులు అనిత్యమైన వస్తువులు సాధించడం కోసం ఎన్నో కష్టతరమైన కార్యాలను తలపెడతారు. కాని ఆధ్యాత్మికత సాధనలో వచ్చే ప్రతిఫలం శాశ్వతంగా నిలిచిపోయే అనంతమైన పరమానందం. ఆధ్యాత్మిక పథంలో పయనించడానికి మన గతం సహకరించకపోవచ్చని చాలామంది భావిస్తూ ఉంటాం. దారి తప్పామన్న ఒక ఆలోచనతో ఈ పవిత్రమైన మార్గంలో పయనించడంలో విఫలమవుతామని అనుకుంటూ ఉంటాం. కాని సత్యమేమిటంటే ఇటువంటి వారికే ఈ సాధన అత్యవసరం. జీవితంలో తప్పులు చేసిన వారు వాటిని సరిదిద్దుకోవాలనే ఒక దృఢమైన పట్టుదలతో నిలదొక్కుకున్నవారే సత్పురుషులుగా గొప్ప మహాజ్ఞానులుగా మారారు. ఇప్పుడు మనం ఈ శాశ్వతమైన దైవిక పథంలో పయనించిన కొంతమంది సత్పురుషుల ఉదాహరణలు విని వారు దీన్ని పట్టుదలతో నిష్టతో ఎలా సాధించి మనకి స్ఫూర్తిగా నిలుస్తున్నారో తెలుసుకుందాం. మానవుల హృదయాల్లో చిరస్మరణీయంగా ఒక చెరగని ముద్ర శాశ్వతంగా నిలిచిపోయిన రామాయణ మహాకావ్యాన్ని రచించిన వాల్మీకి మహర్షుల వారు అంతకుముందు దారి దోపిడీలు చేసే ఒక గజదొంగ అన్న విషయం మరువరానిది. మొదట ప్రాపంచిక సుఖాలకు లోనై దుర్భరమైన స్థితిలో ఉంటూ అంధకార బంధురంలో కొట్టుమిట్టాడుతున్న తులసీదాసు వేమన పట్టుదలతో నిష్టతో ఆధ్యాత్మిక పథంలోకి ప్రవేశించి అతి ఉత్కృష్టమైన మహాపురుషుల స్థాయిని అధిరోహించగలిగారు. ఇటీవల చరిత్రలో రామకృష్ణ పరమహంసుల వారి భక్తులైన శ్రీ గిరీష్ చంద్ర ఘోష్ వృత్తాంతం ఉదాహరణగా తీసుకుంటే ఆయన ఒక అద్భుతమైన నాటక రచయిత. కాని ఆయన వ్యక్తిత్వం ఎంతో వింతగా ఉండేది. ఆయన త్రాగి పడవేసిన మద్యం సీసాలను ఒకదానిపైన ఒకటి పేర్చితే ఆ వరుస అంబరాన్ని అంటుతాది అంటూ గర్వపడేవాడు. కాని ఆయన ఒక మంచి వ్యక్తిగా మారాలన్న ఉద్దేశంతో కృషి చేసి భగవాన్ రామకృష్ణుల వారి దివ్య చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయారు. గాంధీగారు వినయంతో రచించిన తమ స్వీయ చరిత్రను చదివితే వారు తమ తొలిదశలో ఎలాంటి తప్పు పనులు చేసి వాటిని ఎలా సరిదిద్దుకొని మహాత్మునిగా పరిణితి చెందారో తెలుస్తుంది. ఇది మన చరిత్ర భరతభూమిలో జన్మించిన కొంతమంది మహాత్ముల విషయం మాత్రమే. ఇలాంటి ఉదాహరణలు మనకు అంతగా తెలియనివారు మన భారతదేశం నలుమూలలా ఎంతో మంది ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు యావత్ మానవాళికి ఇచ్చిన వాగ్దానం హామీ ఏమిటో విందాం. అపిచేత్సు దురాచారో భజతే మాం అనన్యభాక్, సాధురేవ సమం తవ్య సమ్యక్ వ్యవసితో హి సహ, క్షిప్రం భవతి ధర్మాత్మా సస్వచ్ఛాంతి నిగచ్చతి, కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. ఘోర పాపకృత్యాలు చేసిన మనిషి నా ఆరాధన సలిపితే అతన్ని చాలా పవిత్రుడుగా పరిగణించాలి, ఎందుకంటే అతడి ఉద్దేశం సరైనది కాబట్టి. త్వరలోనే అతడు ధర్మబద్ధంగా మారి చిరకాల శాంతిని పొందుతాడు. నా భక్తునికి ఎన్నడూ అపకారం సంభవించదు అన్న విషయాన్ని మాత్రం మనం అవగాహన చేసుకోవాలని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు పేర్కొన్నాడు. ఆధ్యాత్మిక మార్గంలో ఎంచుకున్న వారికి మరి ఎప్పుడూ ఓడిపోరు అన్న అక్షర సత్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. మరైతే మరి మనసుని స్వాధీనపరచుకోవడం ఎలా అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. జయించడానికి అసలు మనసు మన విరోధి కాదండి. కాని తప్పుదారి పట్టే చిన్నపిల్లలా ఉండే మనసు దాన్ని శ్రద్ధతో ఓర్పుతో సాధన చేసి జయించాలి. మనసును స్వాధీనపరచుకోవడానికి అత్యంత సులభమైన మార్గం దాన్ని ఆనందపరచడం. బాధపడుతూ అణిచివేయబడ్డ మనసు అత్యంత చపలమైనది, ప్రమాదకరమైనది. మనసెప్పుడూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. సంతోషాన్ని అందించే సాధనం మంచిదా చెడ్డదా అన్నది మనసు పట్టించుకోదు. దాన్ని ఆనందపరిస్తే చిన్నపిల్లల నిన్ను అనుసరిస్తుంది. అదే మనసు యొక్క లక్షణం. మనసుకు ఇంద్రియాలకు ఉన్న సంబంధమేంటో ఇప్పుడు మనం కొంచెం వివరించుకుందాం. మనసు ఇంద్రియ సుఖాలకు విషయ వాసనలతో ముట్టడి అవుతుందనే విషయం సర్వసహజం. శ్రీకృష్ణ భగవానుడు, ఇంద్రియాణి పరాన్యాయః ఇంద్రియేభ్యః పరం మనః మనస్తు పరాబుద్ధిః యో బుద్ధిః పరస్తతు సః. ఇంద్రియాలు శరీరానికి అతి శ్రేష్టమైన అవయవాలు. మనసు ఇంద్రియాలకన్నా యోగ్యమైనది. మనసు కన్నా వివేకం అతి శ్రేష్టమైనది. చివరగా ఆత్మ అనేది ఈ వివేకం కన్నా అతి ఉత్కృష్టమైనది అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో పేర్కొన్నాడు. మనసును బాహ్య ప్రపంచంలోకి లాగే ఈ ఇంద్రియాలను సాధన ద్వారా స్వాధీనపరచుకోవడానికి ఈ పైన చెప్పినది ఎంతో ముఖ్యం. ఇంద్రియ లోలత్వం నుండి మనసును మళ్లించడం ఎలా అంటే, దాన్ని ఉత్తమమైన విషయాలను దానికి అందించి దాన్ని ఆనందాన్ని అందించడం. దానికి మానవుడు ఇంద్రియ సుఖాలకు అతీతంగా ఉత్కృష్టమైన భౌతిక ఆనందం, మానసిక ఆనందం, బుద్ధి కుశలతతో కూడిన సంతోషం, ఆత్మానందం కూడా సాధించగలిగే సామర్థ్యం ఉన్నవాడు. ఇది కేవలం మానవుడికి మాత్రమే సాధ్యం. అందుకే కేవలం మానవుడు మనసు స్వాధీనపరుచుకుని మాస్టర్ మైండ్ అవ్వగలడు. ఆత్మానందం అనేది అతి ఉత్తమమైనది. మనసుకు కావలసినన్ని అందించగలిగితే శాశ్వతంగా దానికి తృప్తిని కలిగిస్తుంది. కాని ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, ఒక్కసారిగా ఈ స్థితిని చేరాలంటే మనసుకు చాలా కష్టతరమైన విషయం. మొదట్లోనే ఆత్మానందం సాధించేస్తే ఇది శాశ్వతంగా ఉండదు. ఎందుకంటే మనసును ఇంద్రియాలు మళ్లీ మళ్లీ క్రిందకు లాగుతాయి. అందుకే ఈ నిచ్చెనను మెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కి అధిరోహించాలి. అయితే మనం ఇప్పుడు నిత్య జీవితంలో మనసును నియంత్రించుకోవడానికి వాడే చిన్న చిన్న చిట్కాలేమిటో తెలుసుకుని మనం మాట్లాడుకుందాం. స్వామి ఎంతో చక్కగా చెప్తారు, బెండ్ యువర్ బాడీ, మెండ్ యువర్ సెన్సెస్ అండ్ ఎండ్ యువర్ మైండ్ అని. మన శరీరాన్ని మంచి పనుల్లో, ముఖ్యంగా శారీరక సంబంధమైన సాధనల్లో, కార్యాల్లో ముంచివేయాలి. ఉదాహరణకి క్రీడలు, యోగాసనాలు, వ్యాయామం ఇలాంటి వాటితో ప్రారంభించితే మన శరీరం అలసి మన ఇంద్రియాల్ని ఆ పనుల మీదనే దృష్టిని సారిస్తాయి. అప్పుడు మనసుకు దారితప్పే ఆవశ్యకత ఉండదు. ఉదాహరణకు బాగా ఆడివచ్చిన పిల్లలు ఎంతో చక్కగా వడలు తెలియకుండా నిద్రపోతూ ఉంటారు. ఇది ఒక చక్కని చిట్కా. కాని దీనికే మనం పరిమితం అవ్వకూడదు. యోగాసనాలు చేసినప్పుడు మన శరీరంతో పాటుగా మన శ్వాసను కూడా నియంత్రిస్తూ దానిపై మనసును కేంద్రీకరిస్తాం. యోగాసనాలు నెమ్మదిగా చేసే ఒక ప్రక్రియ. అందుకే మనసు చాలా ప్రశాంతంగా అయ్యే అవకాశం ఉంటుంది యోగాసనాలు చేసేటప్పుడు. ఇది ఆనందం పొందే పథంలో మొదటి మెట్టు. మరైతే రెండవ మెట్టేంటో ఇప్పుడు చూద్దాం. రెండవ మెట్టేంటంటే మానసికంగా ఆనందం పొందడం. దీని కొరకు మనం సంగీతం, చిత్రకళలు, సాహిత్యం వంటి వాటిల్లో ప్రవేశించవచ్చును. దీనివల్ల మనసుకు ఆనందం లభిస్తుంది. కాని ఈ ప్రక్రియలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మనం ఎంచుకునే విషయాలు బట్టి మన మనసుపై ప్రభావం పడుతుంది. అందుకే మంచి పాటలు, మంచి సాహిత్యం, మంచి కళలను అభ్యసించాలి. దీని ద్వారా మనం ఆనందపడుతూ ఇతరులు, అంటే మనల్ని చూసేవారు, వినేవారు, మనం వ్రాసింది చదివేవారికి కూడా ఆనందం కలుగు చేస్తుంది. దీనిలో మనం ఇతరులను సేవించడం, ప్రేమించడం, తద్వారా వారు మనల్ని ప్రేమించడం, ఇలా పరస్పరం ప్రేమను ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా ఆనందం లభిస్తుంది మనసుకు. ఇది రెండో మెట్టు అనుకోవచ్చు. అలాగా మూడవది మన బుద్ధి కుశలత. మన విజ్ఞాన శక్తిని వినియోగిస్తూ మన మనస్సుకు నచ్చిన విద్యలను చేపట్టి అభ్యసించడం, అనగా సైన్స్ ఇష్టమైన వారికి సైన్స్ లో ప్రవేశించి, మ్యాథమెటిక్స్ ఇష్టమైన వారికి మ్యాథమెటిక్స్ లో ప్రవేశించి, ఆధ్యాత్మిక విషయాలు అనగా ఫిలాసఫీ ఇష్టమైన వారికి ఫిలాసఫీలో ప్రవేశించి, వాటిని బాగా చదివి మన మనోభావాలకు అనుగుణంగా ఇష్టమైన వాటిని చదువుతూ ప్రకృతిలో ఉన్న సత్యాలను గుర్తించి పరిశోధనలు గావించి ఆనందాన్ని అనుభవించడం, ఇది మూడవ మెట్టనుకోవచ్చు. అయితే ఇవన్నీ శారీరక పరంగా మనం చేసే ప్రక్రియలు. కాని స్వామి అంటూ ఉంటారు, మ్యాన్ అంటే MBA తాలూకా సమ్మిళితమే మ్యాన్, అనగా మైండ్, బాడీ, ఆత్మ. ఇప్పటిదాకా మనం రెండు ప్రక్రియలను మనం తెలుసుకున్నాం. అయితే స్పిరిట్ లెవెల్లో, అనగా ఆత్మపరంగా, మనం మనసుకు ఎంతో ఆనందాన్ని అందించాలి. అన్నింటికంటే ముఖ్యమైనది ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించడం, తద్వారా మనసుకు ముక్తిని ప్రసాదించడం. ఇది అది ఉత్తమమైనది. కాని మన ప్రియమైన స్వామి వీటన్నింటికీ ఇంకొక చక్కని మెరుపు చుక్కను అద్దుతారు. మనం చేసే ప్రతి పనిని భగవదర్పితం గావిస్తే, నామస్మరణతో మన పనులు, ప్రక్రియలు ఆచరిస్తే మన మనసు నిరంతరం ఆ భగవత్తత్వంలో లీనమై నిరంతర శాంతిని, ఆనందాన్ని మనకు అందిస్తుంది. ఈ విధంగా విషయ వాసనలకు ఆకర్షితమయ్యే మనసు భగవంతుని వైపు మళ్లించాలి. ఒకసారి స్వామి విద్యార్థులతో ఉండగా విద్యార్థులు స్వామితో ఇలా అన్నారు, స్వామి మీకు ఏం కావాలో చెప్పండి, అది మీకు మేమివ్వటానికి సిద్ధంగా ఉన్నాం అని అన్నారు. మా ప్రాణాలైనా సరే మీకివ్వడానికి సిద్ధం అని ఆ విద్యార్థులు స్వామితో అన్నారు. అప్పుడు స్వామి, బంగారు మీ నుండి నేను ఏమీ ఆశించను, మీ మనస్సును నాకు ఇవ్వండి అని అన్నారు. చూశారా, ఇప్పుడు ఈనాటి ఈ అంశాన్ని ముగించే ముందు స్వామి మనకి ఏం చెప్తున్నారో విని ఒక అందమైన ప్రార్థనతో ఈనాటి అంశాన్ని ఇంతటితో ముగిద్దాం. వచ్చే వారాల్లో ఈ విషయంపై మరిన్ని విషయాలను, స్వామి మనకిచ్చే గైడెన్స్, మరి మనకి సరైన దారి చూపేది సాయే కదా, తో ముందు స్వామి చెప్పిన ఈ చక్కని విషయాలను వింటూ ఆ ప్రార్థన ఒక పాట రూపంలో మీకు అందిస్తున్నాం.
ఇట్టి ప్రేమతత్వాన్ని, మాధుర్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం సరైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు నిరంతరము కూడాను శాంతి శాంతి శాంతి, కేవలం ఈ ప్రేమ చేతనే మనకు శాంతి లభ్యమవుతుంది. భగవత్ ప్రార్థన లోపల శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం, శాంతాకారం భుజగశయనం. ఏమిటి దీని అంతరార్థం? 1000 పడుగులు కలిగినటువంటి పాము పైన పవడించి కూడాను శాంతాకారం, అనగా ఈ వేల కొలది శిరస్సును కలిగినటువంటి యొక్క దీనిపైన పవడించి కూడాను శాంతంగా ఉంటున్నాడు. ఎందువల్ల శాంతిగా ఉంటున్నాడు? దాన్ని తన క్రింద వేసుకున్నాడు, అందువల్ల శాంతిగా ఉంది. కానీ ఈనాటి మానవుడు ఈ విషయవాసనలనేటువంటి సర్పాలను తలపైన పెట్టుకున్నారు, అందువల్ల నిరంతరము భయమే. కలిగితే విషయవాసనలనేటువంటి యొక్క ఈ డిజైర్స్ ను మనం అణగదొక్కాలి. అది ఏ భగవంతుడు? శాంతాకారం భుజగశయనం. భుజగశయనము అయి కూడాను నారాయణుడు శాంతంగా ఉంటున్నాడు. ఎక్కడున్నాడు నారాయణుడు? సర్వుల హృదయము నారాయణ యొక్క స్థానమే. కనుక హృదయం అనేటువంటిది కోరికలకు ఏమాత్రమో అవకాశం ఇవ్వటం లేదు. ఈ కోరికలకు అవకాశం ఇచ్చేటువంటిది ఏమిటి?
మనసే.
ఇదే అన్ని విధమైనటువంటి యొక్క ఈ యొక్క తుంటరి పనులు చేస్తుండేటువంటి. కనుక ఈ మనస్సును మొట్టమొట మరల్చాలి హృదయం వైపు. ఎట్లా మరల్చాలి? ప్రేమ చేతనే. ఇంకొక మార్గంలో ఇది మరల్చదు. అన్నింటినీ అణగలొక్కుతుంది ఈ మనస్సు. కనుకనే మనస్సు అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిదిగా ఉంటుండాలి. కనుకనే వేదం మనోమూలం విధం జగత్, జగత్తంతా మనస్సుమయంగా ఉంటుండాలి. ప్రేమ కూడాను ఈ యొక్క దీనికి లోబడి ఉండేటువంటిది కాదు. మనస్సు జగత్తుకు లోబడినటువంటిది, కానీ జగత్తే ప్రేమకు లోబడినటువంటిది. కనుకనే మాస్టర్ ను మనం సరైన ఆధారంగా తీసుకున్నప్పుడు ఈ చిల్లర దేవతలంతా కూడా మనలో ప్రవేశిస్తాయి.
మనసా మనసా మరి మరి వేడియు, మనసా మనసా మరి మరి వేడియు, మనసా మనసా మరి మరి వేడియు, కన పాపము చేసి కడతేరకున్నావే, మనసా మనసా మరి మరి
చక్కని పాట విన్న తర్వాత మానవ జన్మ గురించి చెప్తుంటే నాకు ఒక ఆలోచన తటస్థించింది. ఇది కొన్ని రోజుల క్రితం స్వామివారి దివ్యోపన్యాసంలో విన్న విషయం. 84 లక్షల జీవరాశుల్లో 83 లక్షల 99,999 జీవరాశుల్లో మనస్సు అనేది ఉండదు. కేవలం ఆ 84 లక్షవ జీవరాశైన మనిషి రూపంలో మనం పుట్టినప్పుడు, అందుకే అన్నారేమో, మనయేవ మనుష్యానాం కారణం బంధయోక్షయోః. ఈ పవిత్రమైన మానవ జన్మ భగవంతుడు మనకిచ్చింది, ఈ మనసును మనకి ప్రసాదించింది ఆ భగవంతుడి వైపు మరల్చడానికి. హృదయమనే తాళాన్ని, హృదయమనే లాక్ను స్వామి ఒక తాళంచెవి, అనగా మనసును ఒక తాళంచెవిగా అందించి, కుడివైపు తిప్పితే, అనగా రైట్ సైడ్, అనగా భగవంతుడి వైపు తిప్పితే అది ఓపెన్ అయ్యి ఆ హృదయ స్థానంలోకి భగవంతుడు వచ్చి తన స్థానాన్ని ఆక్రమిస్తాడు. అది ఎడం వైపుకు తిప్పితే అది లాక్ అయ్యి మూసుకునిపోయి విషయ వాంఛనలో ఇరుక్కుపోతుంది. ఈ విషయాన్ని వెంటనే శ్రోతలందరితో పంచుకున్నావన్న భావన నాలో కలిగింది. ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగించే ముందు శ్రోతలందరికీ ఒక మనవి. మేము ఈ కార్యక్రమం ద్వారా స్వామివారు వివిధ అంశాలపై మనకి అందించిన జ్ఞానాన్ని అందరితో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సలహాలు listener@radiosai.org వ్రాయమని కోరుతున్నాం. అంతేకాకుండా మీ మదిలో ఏదైనా సందేహం గాని, స్వామి చెప్పిన విషయాలపై మరింత అవగాహన పెంచుకోవాలనుకున్నా మాకు ఈ listener@radiosai.org వ్రాసి పంపించమని మనసారా కోరుతున్నాం. మా పరిధిలో మేము స్వామిచ్చిన వివరాలను మీకందించే ప్రయత్నం చేస్తాం. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. ఈ చక్కని పాట అనంతరం మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వన్ సభామండపం నుంచి వేద పఠనం, భజన కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి.
మన
సంఘ